మన రక్షకుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అనాలోచితంగా అటు ఇటు తిరగొద్దు. ఇది దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. ఈ సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా ముందు వేల కొలదిగా ప్రజలు సమీకరించినారు మీరు. ఈ ఆత్మల విషయమై నేను నీకు లెక్క చెప్పాలి. ప్రభా, నీ సత్యవాక్యాన్ని సత్యవాక్యంగా బోధించగలిగిన కృప నాకు ఇవ్వండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ వాక్యంలో నుంచి ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదు. లేఖనాలను అనుసరించి నడవడం నాకు నేర్పండి. యేసునామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 22:1-3.
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియాదేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిమీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడొక ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను.
ప్రిలారా, దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలలో దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడని బైబిల్లో రాయబడలేదు, కానీ పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని చెప్పాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఏ పనిలో ఉన్నామనేది ముఖ్యం కాదు కదా, ఆయన మనల్ని పిలవడమే ప్రాముఖ్యమైన విషయం. దానికంటే భూమి మీద ఇంకా గొప్పది ఏమీ లేదు. ఆయన నిన్ను పిలిచి తన పని కొరకై ఆయతపరుస్తున్నటువంటి దినాలు. దేవుడు అబ్రహాముని ఇప్పటి వరకు ఎవరిని అడగని ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దేవుడు అబ్రహాముకి ఇప్పటి వరకు ఏ మనుషునికి చెప్పని పని అబ్రహాముకి చెప్తూ ఉన్నాడు. ఆయన, నువ్వు ప్రేమించు ఇస్సాకును బలిగా ఇవ్వమని చెప్పాడు. ప్రిల్లారా, ఎవరికైనా ఈ విధంగా ప్రభు చెప్పారా? దేవుడే నా కుమారునిచ్చాడు, 100 ఏళ్ల ప్రాయంలో నా కుమారునిచ్చాడు, వాగ్దానం చేసి ఇచ్చాడు, ఇప్పుడు ఈ కుమారుని బలిగా ఇవ్వమంటున్నాడేంటి, ఇది దేవుని చిత్తం కాదేమన్న సందేహము అబ్రహాములో కలగలేదు. నువ్వు దేవుని ప్రేమించినప్పుడు దేవుని చిత్తం చెయ్యాలనే అపేక్ష నీకు కలుగుతుంది. అప్పుడు నీ హృదయంలో సందేహాలు ఉండవు. ఈ తరాన్ని మీరు గమనించినట్లయితే పని తక్కువ, సందేహాలు ఎక్కువ. ఈ సందేహాలు క్లియర్ చేసుకునేది ఎప్పుడు? ఈ ప్రజలు పనిచేసేది ఎప్పుడు? అయితే అబ్రహాముకి స్పష్టంగా దేవుని చిత్తం తెలుసనే విషయాన్ని మీరు గమనించాలి. మనకు కూడా దేవుని చిత్తం స్పష్టంగా తెలియజేస్తాడు ఆయన. నీ విషయమైనా, నా విషయమైనా, ఎవరి విషయమైనా ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలనేది ప్రభువుకి చాలా ఆశ ఉంటుంది. నువ్వు ఆయన చిత్తం చేసేటప్పుడు ప్రభువుకి ఎంత సంతోషమో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను స్వరం యేసు ప్రభు గురించి వినబడ్డాన్ని మీకు తెలుసు కదా. ఆ స్వరమే నా విషయమై, నీ విషయమై వినబడాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవుని చిత్తం నీకైనా నాకైనా ఒక వ్యక్తికైనా తెలియబడిన తర్వాత ఎందుకని మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయలేకపోతున్నాం? అబ్రహాము ఎవరిని బలివ్వాలో వారిని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పిన ఆ కార్యక్రమం చేయడానికి ఏమేమి అవసరమో అన్నిటినీ సిద్ధపరచుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, 318 మంది పనివాళ్ళు తనతో ఉన్నా తానే ఆ కట్టెలు చీల్చాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుడు నీకు అప్పగించిన పని ఇంకెవరికైనా అప్పగించాలనుకుంటున్నావా? దేవుడు అలా కోరుకోలేదు ప్రిల్లరా. అబ్రహాము తన చేతులతో తానే కట్టెలు చీల్చాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ఈ విషయం అబ్రహాం ఎవరికీ చెప్పలేదు. తన భార్యకి చెబితే, తన కుమారుడికి చెబితే, పనివారికి చెబితే ఏం జరిగి ఉండేది? సారా మోరియా పర్వతం ఎక్కనిస్తుందా? పనివారికి చెబితే గుండె బద్దలు కావా? అబ్రహాం ఆ పని చేయలేదు ప్రియరా. దేవుని చిత్తం తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుట కొరకై జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. నీ జీవితంలో దేవుని చిత్తం నీకు తెలుసు, కానీ దేవుని చిత్తం చేయడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. సంసోను ఫిలిస్తీన్ చేతుల్లో నుంచి ఇస్రాయల్ని విడిపించాలి, ఇది దేవుని చిత్తమని సంసోనుకు తెలుసు. ఇస్రాయల్ని విడిపించడం తర్వాత సంగతి, తాను ఫిలిస్తీన్లకు బానిసగా మారిపోయాడు. ఏలియా దేవుని కొరకు నిలబడవలసిన ప్రవక్త, ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. అయితే యెజెబెల్ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. ఆ సవాళ్ళకు ఏలియా భయపడిపోయాడు. ఇంకా ఆ తర్వాత ఏ పని తాను చేయలేదనే విషయం మీ అందరికీ తెలుసు. నీవు నేను గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? నా ప్రియమైన స్నేహితులారా, దేవుని చిత్తం కాని ప్రయాణాలు మనం చేసి దేవుని చిత్తాన్ని బద్దలు చేయకూడదు. దేవుని చిత్తం కాని వ్యక్తుల్ని ప్రేమించి దేవుని మనం బాధ పెట్టకూడదు. సంసోను జీవితంలో స్త్రీ రాకపోయినట్లయితే సంసోను ఎలాగుంటాడో ఊహించండి. దావీదు జీవితంలో బత్షెబ రాకపోతే దావీదు జీవితాన్ని ఊహించండి. యోనా నినివేకి పోయి దేవుడు వెళ్ళమని చెప్పిన విషయాన్ని ప్రేమించుంటే యోనా జీవితాన్ని ఊహించండి. ప్రపంచ చరిత్రలో నినివేలో వచ్చిన ఉద్యమం ఎంత గొప్పది ప్రిల్లారా. పశువులు కూడా నీళ్లు తాక్కుండా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఎంత గొప్ప ప్రవక్త ఆయన, కానీ ఆయన దేవుని మీద తిరుగుబాటు చేయటం యోనా చేసినటువంటి గొప్ప దోషం. ఆ తిరుగుబాటు చేయడం అనేది అతనిలో తొలగిపోలేదు. నీ జీవితంలో కూడా తిరుగుబాటు స్వభావం ఉందా? దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోలేకుండా ఉన్నావా? నీవు చెప్పిందే జరగాలని కోరుకుంటున్నావా? దేవుడు అబ్రహాముని ఈ విషయంలో నేను నిర్ణయం ఏంటని అడగలేదు. ప్రభా నాకైతే ఇష్టం లేదని అబ్రహాం చెప్పలేదు. ఈ దినం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. పిల్లరా బయలుదేరేటప్పుడు శారాకు చెప్పలేదు అబ్రహాం. 3 దినాలు మోరియా పర్వతం దగ్గరికి ప్రయాణం చేశాడు. తన తలంపుల్లో ఒక్కసారి కూడా, ఒక సెకండ్ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తలంపులు కలగలేదు. ఇస్మాయిల్ని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు అబ్రహాం దుఃఖపడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇస్సాకుని బలిగా ఇవ్వడంలో అబ్రహాంకు దుఃఖం లేదు. ఇది దేవుని చిత్తానుసారంగా తాను పనిచేస్తున్నాడు. పనివారిలో ఇద్దరిని తోడుకొని వెళ్ళాడు. వారిని కొండ కింద పర్వతం కిందే ఉంచాడు. మీరు ఇక్కడనే ఉండండి, మేము బలి అర్పించి మరలా తిరిగి వస్తాం. వస్తాను అని చెప్పలేదు, వస్తాము అని చెప్పాడు. ఎటువంటి విశ్వాసాన్ని తాను కాపాడుకున్నాడు, ఎటువంటి విశ్వాసాన్ని ప్రకటించాడు. నీ మాటల్లో ఆ విశ్వాసం ఉందా? ఈ సంవత్సరపు కన్వెన్షన్ ఇప్పటి వరకు ఎన్నడూ జరగని కన్వెన్షన్గా ప్రభు జరిగిస్తానని ప్రభు చెప్పారు. ప్రవక్త అయిన సమయాలు నాటి నుండి యోషియా కాలం వరకు పస్కా పండుగ ఇంతకుముందు ఎన్నడూ జరగనట్లుగా ఆ సంవత్సరం జరిగించారని 2 దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడింది. ప్రభు ఈ సంవత్సరం అలా జరిగిస్తానని ప్రభు చెప్పారు. నువ్వు ఎంతగా విశ్వసించావు? నువ్వెంతగా పనిచేస్తున్నావు? అబ్రహాం విశ్వాసం చూడండి, మేము మరలా తిరిగి వస్తాము. దేవుడు ఆ మాటలను ఆశీర్వదించి స్థిరపరిచాడు. ఇప్పుడు అబ్రహాం ఇస్సాకు ఇద్దరే నడుస్తున్నారు. ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇస్సాకు అబ్రహాంను అడుగుతున్నాడు, నాయన కత్తి ఉంది, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, మరి గొర్రెపిల్లేది? అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. నీ పిల్లలకి కుటుంబ ప్రార్థనలు ఏం చెప్తున్నావు నువ్వు? మీ భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు, మన పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు, మీకు బంగారు భవిష్యత్తును ప్రభు ఇస్తాడు. కుటుంబ ప్రార్థనలు జరుగుతున్న ప్రార్థనలు ప్రపంచానికి రేపు ఆశీర్వాదకరంగా మారుతాయి. మీ కుటుంబంలో ప్రార్థన చేసుకోవడానికి టైం ఉందా? మీరు భార్యాభర్తలు తిని వ్యర్థమైన వాటితో మీ ఫోన్లోనో మరి ఒక దానిలోనూ మీ సమయాన్ని గడుపుతూ ఉంటే, కుటుంబ ప్రార్థన మీరు మానేస్తే మీ పిల్లల సంగతి ఏంటి? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని తన పిల్లలు చూచినట్లుగా బతికాడు. దేవుని యొక్క మాట ప్రకారం ఎలా జీవిస్తాడో తన కుమారుడు ఇస్సాకు స్పష్టంగా చూచాడు. సేవకుడా, సంఘం నీలో ఏం చూడాలి? దేవుని మాట ప్రకారం నువ్వు నడవడం నీ సంఘం చూడాలి. ఒక కుటుంబ యజమానుడా, నీ పిల్లలు నీ విశ్వాస జీవితాన్ని చూడాలి. ప్రభువు నీతో నాతో ముచ్చటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరం మనం వినగలిగేటువంటి పెద్దలంగా మనం ఉండాలి. మన పిల్లల ఎదుట విశ్వాస ఒప్పుకోలు మనం చేయాలి. ఇప్పుడు బలిపీఠం మీద ఇస్సాకును తాడుతో కట్టేశాడు. ఇస్సాకు అర్థమైంది, కానీ ఇస్సాకు అడగలేదు. మన పిల్లలకు అర్థమవుతుంది, కానీ చాలాసార్లు వాళ్ళు మనల్ని అడగరు. మన వయసును బట్టి వాళ్ళు గౌరవించవచ్చు, కానీ వారి హృదయంలో బాధపడేటువంటి భక్తి మీరు చేయొద్దు. దేవుని యొక్క హస్తం మీ కుటుంబాల మీద నిలవాలని నేను కోరుకుంటున్నాను. పనివారు ఉన్నప్పుడు ఇస్సాకు అబ్రహామును అడగలేదండి, పనివారు లేనప్పుడు ఇస్సాకు అబ్రహామును అడిగాడు. ఆ విషయంలో కూడా ఎంత మర్యాదను అతను పాటించాడో చూడండి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు అబ్రహాముకు లోబడ్డాడు. నీవు దేవునికి లోబడితే నీ పిల్లలు నీకు లోబడినట్లుగా జీవిస్తారు. నా ప్రియమైన స్నేహితులరా, ఎంత చక్కగా జాగ్రత్తలు తీసుకున్నాడో చూడండి. కత్తి ఎత్తిన తర్వాత దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు, నీవు ప్రేమించిన ఇస్సాకుని నాకు బలి ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక నీవు ఆ చిన్నవారిని మీద నువ్వు కత్తి చేయి వేయొద్దు. నువ్వేమీ చెయ్యొద్దు. అతన్ని పొదలో దాగి ఉన్న పొట్టేలును తీసుకురా అక్కడికి వెళ్ళి. ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలును బలిగాయు. దేవుడు ఆ పొదలో గొర్రె పిల్లను కాదు, గొర్రె పొట్టేలును సిద్ధం చేశాడు. మనం అన్నిటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఉంచడు. ఆయన నీ కొరకు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచుతాడు. సృష్టి అంతా చేసిన తర్వాత దేవుడు మనిషిని చేశాడు. మనిషి ఇది కావాలి అది కావాలని వెతుక్కునేటట్లుగా ప్రభు చేయలేదు. అది నీ కుటుంబంలోనైనా అది నీ సేవలోనైనా దేవుడు అన్నిటినీ నీ కొరకు అక్కడ పెడతాడు. అందుకే ఆయన మన కొరకు సిద్ధం చేసిన వాటిని అవి మన కంటికి కనబడలేదంట. వాటిని చూడడం మనిషికి కష్టమైపోయింది. నా ప్రిల్లరా, నీవు గనక విశ్వాసపు నేత్రాలతో వాటిని చూడగలిగితే నీ జీవితం గొప్పగా ధన్యమైపోద్దని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం ఎంత స్పష్టంగా నెరవేర్చాడు అబ్రహాం. నీవు దేవుని చిత్తం చేయడానికి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దేవుని చిత్తం చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు, కానీ 40 సంవత్సరాలు నడవలసినటువంటి అవసరత ఏమీ లేదు. ద్వితీయోపదేశకాండం 1:2
యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య నూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇస్రాయిలీలందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గముగా కాదేశు బన్నయ్య వరకు 11 దినముల ప్రయాణము.
ఇస్రాయేలీలు కానాను చేరడానికి ప్రయాణ దినాలు 11 దినములు మాత్రమే. మరి 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యం చుట్టూ తిరిగారు వాళ్ళు? వారు కానాను చేరడం దేవుని చిత్తమే, కానీ సణుగు కొనుట దేవుని చిత్తం కాదు, మాంసం అడగడం దేవుని చిత్తం కాదు, సేవకుడి మీద తిరుగుబాటు చేయడం దేవుని చిత్తం కాదు, ఐగుప్తును ప్రేమించడం దేవుని చిత్తం కాదు, కీరకాయలు దోసకాయలు ఐగుప్తులో ఉన్నవి అడగడం దేవుని చిత్తం కాదు. వారు దేవుని చిత్తం చేయుట కొరకై వారు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. అవిధేయత, ఆహారము, సణుక్కోవడం వీటి వలన దేవుని చిత్తంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. 11 రోజుల్లో వాళ్ళు గమ్యం చేరాలి. వాళ్ళు చేరలేదు, అరణ్యంలో రాలిపోయారు. వారి కన్నుల ముందు ఎర్ర సముద్రం దేవుడు చీల్చివేసినాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళకి తెలుసు. దేవదూతలు తినే మన్నా తినడం వాళ్ళకి తెలుసు. బండలో నుంచి నీళ్లు తాగడం వాళ్ళకి తెలుసు. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యములు వారు చూచారు. మరి ఎందుకు వెళ్ళలేకపోయారు? మనం దేవుని చిత్తం స్పష్టంగా చేయాలంటే తక్కువ సమయంలో అయిపోద్దండి. నీ అవిధేయత వలన సంవత్సరాలుగా అవి మారిపోతూ ఉంటాయి. యేసుప్రభు 3.5 సంవత్సరాలే ఈ లోకంలో పరిచర్య చేశారు. ఆయన ఉన్నది 33.5 ఏండ్లే. ప్రపంచాన్ని తరాలు తరాలు ప్రభావితం చేయగలిగిన భక్తి ఆయన చేయలేదా? ఏంటి ఆయన జీవితంలో ఉన్న రహస్యం? దేవుని చిత్తం తెలుసుకున్నాడు, దేవుని చిత్తం చేయట్లే ఆయన జాగ్రత్త పడ్డాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేయలేదా? నువ్వు మాకు ఈ దేశంలో మాకొద్దని ఆయన పంపించలేదా? ఆయన స్వకీయులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదనే విషయం సత్యం కాదా? ఆయన జీవితంలో ఆయన సమాధి కార్యక్రమానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, అది నిజం కాదా? ఆయన శిష్యులందరూ పారిపోయారని విషయం నిజం కాదా? ఆయన సేవ ఆకలితో ప్రారంభించి దాహంతో ముగించారు, అది నిజం కాదా? ఆయనకు మంచిని అడిగితే చేదు చెరికి ఇచ్చారు, ఇది సత్యం కాదా? ఈ పరిస్థితులన్నిటి మధ్య ఆయన తండ్రి చిత్తం చేశాడు. ఆయనతో కలిసి ప్రార్థన చేయడానికి ఒక్క వ్యక్తి లేడండి. 3 తీసుకెళ్తే 3 నిద్రపోయారు గెత్సెమనే తోటలో. ప్రిలారా, కత్తి తీసేయమని గట్టిగా పేతురుకు ప్రసంగం చేయలేని స్థితిలో ఆయన ఉన్నాడండి. పేతురుకు చెప్పిన అర్థం కాదు, ఓర్పుతో సహనంతో తన శిష్యులను ఆయన భరించాడు. వీటన్నిటి మధ్య తండ్రి చిత్తం చేయడానికి జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. నీకున్న పరిస్థితులు ఏమున్నాయి? ఎన్నున్నాయి? ఏ పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావు? ఆ విషయాల్లో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు? ఆయన తప్పించుకొని పారిపోయాడండి యేసుప్రభు. నా ప్రియమైన స్నేహితులారా, పిలాతు అడుగుతున్నప్పుడు, హేరోదు అడుగుతున్నప్పుడు ఒక్క మాట, మీరన్నట్టు నేను రాజునే అన్నాడే, కానీ ఇంకేమీ ఆయన మాట్లాడలేదు. ఆయన నిన్ను నీవు రక్షించుకోమని ప్రజలు అంటున్నప్పుడు యేసుప్రభు జవాబేంటి? ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని కేకలు వేస్తున్నాడు. నాదేవా నాదేవా నన్నేలా చేయి విడిచితివని ప్రజలు ఏమనుకుంటున్నారండి? ఆయన ఏలి అని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. ప్రజలకు యేసుప్రభు ప్రార్థన అర్థం కాలేదు. ఆయన సొంత తమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రకటించే సత్యాన్ని వాళ్ళు తీసుకోలేదు. ఆయన తల్లిదండ్రులకి బోధకుల మధ్య కూర్చున్నప్పుడు అది అర్థం కాలేదు. ఆయన్ని విడిచి 3 దినాలు ప్రయాణం సాగిపోయారు వాళ్ళు. తర్వాత వెతుక్కుంటూ మళ్ళా తిరిగి వచ్చారు. ఈ పరిస్థితులన్నింటిలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా యేసుప్రభు వారు చేశారు. నా కొరకు ఎవ్వరూ నిలబడలేదనేటువంటి వేదన ఆయనకి లేదు. నేను తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేయగలిగితే చాలు. మేడగదికి 120 మందిని ప్రభు నడిపించారు. వారు ఎడతెగ్గక ప్రార్థన చేయవారిగా మారారు. మేడగది అనుభవాన్ని చూశారు. ఆ 120 మంది సంఘమే ఈరోజు ప్రపంచమంతా ఫలించి విస్తరించింది. మీరు దేవుని చిత్తం చేయండి. ఈరోజు మీ జీవితాలు అగాధాలుగా కనపడ్డా, ఆశీర్వాదం కనుచూపు మేరల్లో కనబడకపోయినప్పటికీ ఒకరోజు వస్తుంది ప్రపంచమంతటికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. నేను చెప్పలేదు ప్రిల్లరా, దేవుని వాక్యంలో రాయబడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దైవికమైన జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి. దేవుని చిత్తానుసారమైన పరిచర్యను మీరు చేయండి. దేవుడు నిర్గమకాండ 3 అధ్యాయంలో మోషేని తన పని కొరకై పిలిచాడు. అప్పుడు మోషే గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు మోషే ఐగుప్తుకెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలుని తీసుకొని రావాలి. వాళ్ళ మామకేం చెప్పాడో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇశ్రాయేలును విడిపించి తీసుకురావాలని చెప్పలేదు, నా జనులు ఎలాగున్నారో చూసేస్తానని చెప్పాడు. నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్తున్నానని మోషే చెప్పుంటే, అయ్యా వెళ్ళేటప్పుడు నీ భార్యను పిల్లలను కూడా తీసుకొని వెళ్ళమంటాడు ఆయన. మోషే ఎక్కడుండాలో ఆయనకే తెలీదు. మోషే ఒక మాట అంటాడు దేవునితో, ఇస్రాయేలీలే నా మాట వినలేదు రాజా, ఫరో నా మాట ఎలాగ వింటాడు? నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఫరోతో మాట్లాడి వచ్చిన తర్వాత మోషే ఎక్కడుండి ఉంటాడు? ఇస్రాయేల్ అంటున్నారు, నువ్వు వచ్చిన నాటి నుండి ఫరో మమ్మల్ని కష్టపెడతా ఉన్నాడు. ఇది మోషేకి ఒక తీరని వేదన. అయితే వేదనగా అతను తీసుకోలేదు ఆ విషయాన్ని. ఇవన్నీ ఆలోచించాడు మోషే. ఇప్పుడే నా భార్యను పిల్లలను తీసుకుని వెళ్ళడం నేను దేవుని చిత్తం చేయడానికి మంచిది కాదనుకున్నాడు. ఫరోతో మాట్లాడాడు, ఇస్రాయేల్ని విడిపించి తీసుకొని వస్తున్నాడు ఆయన నామంలో. ఎంతకీ మోషే వాళ్ళ భార్య దగ్గరికి రావడం లేదు. వాళ్ళ మామే భార్యను పిల్లల్ని తీసుకొని మోషే దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను పిలిచాడనే విషయం మోషే ఎవరితో షేర్ చేసుకున్నాడండి? నువ్వు దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు అది అందరికి అర్థమైందని నేను అనుకోను. అది దేవుని చిత్తం. ప్రజలకు ఆశీర్వాదకరమైంది, ప్రపంచానికి కావలసింది, ప్రపంచ ప్రజలకు నువ్వు దీవెనలు పంచవలసింది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా అడుగులు వేయి. నువ్వు దేవుని చిత్తాన్ని బద్దలు చేసుకోవద్దు. సంసోను దేవుని చిత్తాన్ని దెలీలాకి చెప్పాడండి. నీ మహాబలం ఎందులో ఉందని దెలీలా అడిగినప్పుడు తన జుట్టులో ఉందనే విషయం చెప్పాడు. దెలీలా ఫిలిస్తీన్ల సర్దారులకు ఆ విషయం చెప్పింది. తడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది. వారు వచ్చి జుట్టును తీసేశారు. నీ జీవితంలో దేవుని చిత్తం ఎవరితో షేర్ చేయాలి? దానికి తగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మంచిదే. నెహెమ్యా యొక్క రాజు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు విచారంగా ఉన్నావని అడిగినప్పుడు నెహెమ్యా చెప్పేశాడు, నీ ఎదుటిన్న వ్యక్తులు దైవత్వాన్ని గ్రహించగలిగితే పర్వాలేదు, ఒకవేళ నీకు లేకపోయినట్లయితే. అబ్రహాము ఇస్సాకు బలిగా ఇచ్చే విషయం ఎవరికి చెప్పలేదు. మోషే ఇస్రాయల్ని విడిపించుకొని దేవుడు నన్ను రమ్మని చెప్పిన విషయం షేర్ చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఈ దినం నీకు దేవుని వాక్యం అర్థమవుతుందా? కాలం సమయం ప్రభు చేతుల్లో ఉన్నాయి. ఆయన సమయం వచ్చే వరకు నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు దేవుని చిత్తాన్ని విపరీతమైన పబ్లిసిటీ చేసినంత మాత్రాన అది తొందరగా ఏం జరగదు. నువ్వు చెప్పకపోవడం వలన ఆలస్యంగా కూడా జరగదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తన కాలంలో దాన్ని సంపూర్ణం చేస్తాడు. ఆయన చిత్తం నీ జీవితంలో చేయడానికి నీ సలహాలు ఆయనకేం అక్కర్లా. ఆయన చిత్తం నీ జీవితంలో చేయడానికి ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు, దాని కాలంలో జరుగుతుంది. ఇది దేవుని వాక్యం ప్రిలారా. దేవుని చిత్తం చేయడానికి నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా? వర్పారూతు ఇద్దరూ బెత్లెహేముకు బయలుదేరారు నయోమి యొక్క సందేశాన్ని విని. అదే నయోమి యొక్క సందేశం విని వర్ప వెనక్కి వెళ్ళిపోవడానికి బయలుదేరింది. వర్పకి రూతుకి తేడా ఏంటి? ఇద్దరు విధవరాండ్రే, ఇద్దరికి పిల్లలు లేరు, ఇద్దరు బెత్లెహేముకి వెళ్తున్నారు, ఇద్దరు మోయాబురాండ్రే, ఇద్దరు నయోమి మాటలే విన్నారు. ఇద్దరు ఒకే కుటుంబంలోకి సంబంధించినటువంటి వారు. రూతు నిర్ణయం చేసింది దేవుని చిత్తం చేయాలని. ఆ తీర్మానంలో నడిచింది రూతు. దేవుని చిత్తం చేయాలనే నిర్ణయం నీకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఎవడు కూడా బద్దలు చేయలేడు. ఆ నిర్ణయాన్ని నువ్వు దేవుని కొరకు చేశావు, వార్పాకి నిర్ణయం లేదు. అందుకే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. రూతు పేరున గ్రంథం ఉంది కానీ వార్పా పేరున గ్రంథం లేదు బైబిల్లో. నువ్వు దేవుని చిత్తం చేస్తే గ్రంథంలో ఉంటావు, జీవ గ్రంథంలో ఉంటావు. వర్పాకి గ్రంథం లేదు ప్రిలారా. రూతు క్రీస్తు వంశావళిలోకి వచ్చింది. వర్పా గురించి పాత ప్రతుల్లోకి వెళ్ళి చూడండి. రాక్షస ప్రజలకు జన్మనిచ్చిందండి ఆమె. సమయాభావాన్ని బట్టి నేను వర్పా గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. రూతు క్రీస్తు వంశావళిలోకి రాలేదా? రూతుకు వివాహాన్ని ప్రభు అనుగ్రహించలేదా? దేవుడు ఆశీర్వదించలేదా? ఇహ పరలోకాల్లో నీకేది కొదువు ఉండదనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఈ రాత్రి ఆయన చిత్తం చేయుడుకై నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చిత్తంలో స్పష్టత ఉంటుంది. ఆయన చిత్తం చేయడానికి నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు? యోసేపు ఫోతిఫర్ భార్య దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోమని దేవుడు ఏం చెప్పలేదండి. అబ్రహాముకి బలీయమని చెప్పాడు కానీ కట్టెలు చేర్చమని ఏం చెప్పలా. మోషేని ఇస్రాయిల్ని విడిపించమని చెప్పాడు కానీ మీ మామతో ఇట్టు చెప్పమని చెప్పలా. నీకు ఎంత ఆశ ఉంటుందో దేవుని చిత్తం కొరకు. అన్ని జాగ్రత్తలు నీ జీవితంలో నువ్వు తీసుకుంటావు. దేవుడు నీకు కృపణిస్తాడు. ఆయన చిత్తం చేయుటకు ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నావా? యూరప్కు నువ్వు మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నావా? నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నా, యేసు ప్రభు నామంలో నువ్వు దేవుని చిత్తంలోంచి తొలగిపోకుండా నువ్వు నిలబడిగితే, దానికి తగిన జాగ్రత్త నువ్వు తీసుకోగలిగితే, ఈ వర్తమానం దేవుడు నీ కొరకే, నువ్వు నమ్మితే నీకు సొంత చార్టెడ్ ఫ్లైట్ ఇచ్చి ప్రభు నిన్ను సేవ చేపిస్తాడు. దేశ అధ్యక్షుల స్థానాల్లో ప్రభు నిన్ను ఉంచుతాడు. నువ్వు పరిచర్య చేసే కొలది ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఘనత, డబ్బు, స్థానాలు నీ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. అవి దేవుని దృష్టిలో అల్పమైనవి అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. నా ప్రియమైన స్నేహితులారా, ఆఫ్రికాలో 56 దేశాలున్నాయి. నువ్వు 56 దేశాల్లో అపస్త్రుడుగా నువ్వు పనిచేయాలని నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభు అప్పుడు నీకు చార్టెడ్ ఫ్లైట్ ఇవ్వడా? దేవుడు నిన్ను అలా నడిపించడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తం చేయటం కొరకైన జాగ్రత్తలను తీసుకోలేదు. అపవాది నీ జీవితంలో దేవుని చిత్తాన్ని బద్దలు చేసిందా? అపవాదికి నువ్వు చోటిచ్చావా? నువ్వు అపవాది చేతుల్లో ఒరిగిపోయావా? ఈ దినం దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ కూటాలకు ప్రభు అందుకే నిన్ను తీసుకొచ్చాడు. నీవు దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం జరగాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అన్నిటికంటే శ్రేష్టమైంది ఆయన చిత్తం మనం చేయడం. లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. కన్నీరు విడవండి. ఇది ప్రభు సమయం. ప్రభు, నీ చిత్తం నాకు తెలుసు. నీ చిత్తం యొక్క విలువలు తెలియని వ్యక్తులతో నేను ఈ చిత్తం గురించి చెప్పేశాను. సంసోను దెలీలాతో చెప్పినట్లు దేవా నన్ను క్షమించు, యోనా నీ చిత్తాన్ని ప్రేమించనట్లుగా నేను కూడా అట్లనే ఉన్నాను. 3 దినాలు ప్రయాణం చేయాలి. యోనా నినివేలు ఒక్కరోజే ప్రయాణం చేశాడు. ఈ దినం నా హృదయమంతతో నీ చిత్తాన్ని నేను ప్రేమించాలి. నా కుటుంబీకులతో దైవికమైన జ్ఞానం కలిగి నేను నడుచుకోవాలి. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేరు. మోషే నీ చిత్తం చేసినప్పుడు 600,000 మంది బానిసత్వ సంఖ్యలు తెగిపోయినాయి. ప్రభువా, నా భారతదేశ ప్రజల సంఖ్యను తెప్పండి. చైనా కంటే ఎక్కువ జనాభా మా దేశంలో ఉన్నారు. గౌరవ యేసు మహారాజుకే చెయ్యని భారతీయులు చెప్పగలుగునట్లుగా మీరు చేయండి. దేవా, ఆదివారం తెల్ల వస్త్రాలతో భారతదేశాన్ని నింపేసేయండి మీరు. దేవా, బైబిళ్లతో భారతదేశాన్ని నింపేయండి మీరు. ఉపవాస ప్రార్థనలతో భారతదేశాన్ని కదిలించండి మీరు. ప్రతి ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళే దినాలుగా ఆ దినాలను చూడగలిగేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. ప్రభువా, మీరు ఆశీర్వదించండి. వాక్యం మా హృదయాల ఫలవర్తిగా మార్చండి. మమ్మల్ని మీ చేతులుగా పోలించుకోండి. అడిగి పొందుకుని నా తండ్రి, తండ్రి అయిన దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం సదాకాలం. ప్రభు మిమ్మల్ని ఆయన చిత్తం చేయువారిగా ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. ప్రభువు చిత్తము చేయువారిగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించనుగాక. ఆమేన్.